కోరల్లో విషం ఉంటుంది. అందుకని విషధరం అంటే పాము. పాములు కనపడితే సాయంకాలం పూట నూడిల్స్ తిన్నట్టుగా తినేసేటటువంటి గరుత్మంతుని మీద తిరిగేవాడు స్వామివారు అంటే. భయంకర సర్పములను సేమ్యాలు తిన్నట్టుగా పొడుచుకు పొడుచుకు తినేస్తాడు ఆయన. భయంకర సర్పములను మింగే గరుడ వాహనుడాయన గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే శ్రీకృష్ణ పరమాత్మకి ఈ పోతన స్తనములలో ఉన్న విషము ఓ పెద్ద విషమా. విషగళ సుఖునికి పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి విషం పుట్టింది. ఆ విషాన్ని శివుడు కంఠంలో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి గరళ కంఠుడాయన విషము కంఠమునందు పెట్టుకున్న శివునికి మిత్రుడు. అలాంటి శివమిత్రునికి ఈ విషం ఒక లెక్క. కాలకోట విషమే కంఠంలో పెట్టుకున్న శివుడికి పక్కన కూర్చుని ఎప్పటికప్పుడు సాయం చేసే స్వామి కదా, అటువంటి వాడికి ఈ విషం ఒక లెక్క. విమల విషశయ్యను నికిన్, ఇక్కడ విషము అంటే నీరు అని అర్థం అన్నమాట. విషములో పడుకునేవాడికి అంటే ఎప్పుడు నీళ్లలోనే పడుకుంటాడు, పాల సముద్రంలో పడుకుంటాడు. ఆ పాల సముద్రం నుంచి పుట్టింది బోడి విషం. అసలు విషం పుట్టడానికి మూల కారణమైన పాల సముద్రపు నీటిలో నిరంతరం శయ్యనించే విష్ణుమూర్తికి ఈ విషమో లెక్క. విషభవ భవ జనకునకును, విషము అంటే నీరు, నీటిలోంచి పుట్టింది గనక విషభవము అంటే తామర పువ్వు. తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మ. విషభవ భవ అంటే తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారు ఆయనకి జనకుడు తండ్రి. బ్రహ్మంతటి వాడికి తండ్రి, సృష్టికర్తకే కర్త అటువంటి విష్ణుమూర్తికి ఈ విషముతో కూడిన పూతన చనుబాలలో విషం తాగడం ఒక లెక్క. అందుకని చివర్న విషకుచ చను విషముగొనుట విషమే తలపన్, విషంతో కూడిన చనుబాలలోని విషం తాగడం ఒక విషయమా. అందుకే ఆయన అంత నిశ్చింతగా ఆడుకుంటున్నాడు. పరుగు పరుగున యశోద వచ్చింది. యశోదతో పాటు బలరాముడి తల్లి రోహిణి వచ్చింది. నా బాబు అయ్య బాబోయ్, ఈ భయంకర రాక్షసి అందగత్తె రూపంలో వచ్చి నిన్ను చంపాలని ప్రయత్నించింది. ఆ దేవతానుగ్రహంతో బతికి పట్టగట్టావా నా బాబు, నేను ఏమైపోయానో, ఏ మాయలో పడ్డానో, నిన్న ఆ దుర్మార్గురాలు వచ్చి పట్టుకుంటూ ఉంటే రక్షించి దూరంగా తీసుకెళ్లేకపోయాను, తప్పు నాదే నాయన. ఆయన లెంపలేసుకుని నేలంకు లినదాని పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని, నేల మీద కూలిపోయిన ఈ రాక్షసి యొక్క కళేవరం మీద పడుకుని కూడా భయపడకుండా నిర్భయంగా ఆడుకుంటున్న నా బుజ్జిబాబురా అని తీసుకుని అమాంతంగా చేతుల్లోకి బయటికి తీసుకుపోయింది. ఇక ఈ పిల్లవాడికి ఏదో భూతప్రేత పిశాచాలు ఆవహించాయి, వాడిని చంపాలని ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒక రాక్షసి చచ్చింది. ఇంకే రాక్షసులున్నారో, ఇంకా ఏ దుర్మార్గపు స్త్రీలున్నారో, ఇప్పుడు నా పిల్లవాడికి రక్షణ కావాలనుకున్నది. రక్షణ కావాలంటే పిల్లలకి ఏమిటి మార్గం, ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలకి ఎప్పుడైనా గండం వస్తూ ఉంటే, చిన్నపిల్లలకి ఏదైనా ప్రమాదం వస్తూ ఉంటే వెంటనే తల్లులు తండ్రులు ఆవు మూత్రంతో స్నానం చేయిస్తే ఆ పిల్లవాడుకున్న గండం తొలగిపోతుంది. ఇంక వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం. అది విషయం తెలియక అజ్ఞానంలో పడిపోతున్నాం. గోమూత్రేణ స్నాపయత్తవ పునః గోరజ సార్థకం రక్షాం చక్రుశ్చ శకృత ద్వాదశ అంగేషు నామభిహి. గోమూత్రంలో అనేక శక్తులు ఉన్నాయి. ఒకటి, చిన్నపిల్లలకి గోమూత్రం రాసి స్నానం చేయిస్తే అటువంటి వాడికి చర్మకాంతి బాగుంటుంది, చర్మానికి వచ్చే రోగాలు ఉంటే పోతాయి. కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఉన్నాయి, ఈ చర్మ వ్యాధులు, అవి ఏ మందులకి పోవు. కెమికల్స్ ఎక్కువ పడితే పిల్లాడి చర్మం పాడైపోతుంది. అదే మీకు ఎప్పుడన్నా చిడుము లాంటివి, గజ్జి లాంటివి పట్టుకుంటే, పిల్లలకు దురదలుంటే గోమూత్రంతో స్నానం చేయండి. ఒక ఆవిడ, నా కాళ్ళకి ఎలర్జీ అని వచ్చింది పాపం అన్న, వాళ్ళకి ఒక సూచన, 7 రోజులు విడిచిపెట్టకుండా గోమూత్రం పట్టుకెళ్ళండి, తాజాగా ఎక్కువ ఆలస్యం చేయకుండా గోమూత్రం పట్టుకెళ్ళి ఆ గోమూత్రంతో స్నానం చేసి ఒళ్ళంతా పూసుకుని కాసేపు నాని శరీరం, ఆ తర్వాత మంచినీళ్ళతో స్నానం చేస్తే 7 రోజుల్లో తగ్గిపోతుంది. నేను చెప్పాను చూడండి, మీరు చేసి చూసి ఫలించకపోతే అడగండి. భయంకరమైన చర్మ వ్యాధులకి గొప్ప నివారక మంత్రం గోమూత్రం. మా చిన్నప్పుడు తణుకులో చిన్నపిల్లలందరికీ హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి రోగం వస్తే ఇలాగే చేసేవారు, టకటక తగ్గేవి. ఇప్పుడు అంతా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎక్కడా రోగాలు తగ్గడంలా. గోమూత్రంలో అంత శక్తి ఉన్నది. ఒక్క చర్మ వ్యాధులు తొలగించడమే కాదు, చర్మానికి ఉన్న కాంతిని పెంచుతుంది. ఏవైనా ఈ భూతప్రేత పిశాచాలు లేక గ్రహదోషాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి, ఇప్పుడు ఏదో మూల నక్షత్రంలో కాసేపు గండం ఉందనుకున్నాం, లేదా ఫలానా ఏదో రోహిణి నక్షత్రం అంటే గండం ఉంది, లేదా భరణీ నక్షత్రానికి ఇంత గరండం ఉంది, ఆ గండం ఉన్నప్పుడు ఈ గోమూత్రంతో 7 రోజులు స్నానం చేయించి ఆ తర్వాత మామూలు నీళ్లతో స్నానం చేయించి, అంటే ముందు గోమూత్రం చల్లాలి, ఆ తర్వాత శుభ్రజలంతో స్నానం చేయించి ఇంత విభూతి పెడితే ఏడో రోజు తర్వాత నుంచి వాళ్ళకి మహర్జాతకం అంటుకుంటుంది. అలాగే ఇంకేమైనా కష్టాలు వస్తే ఆవు పేడ ఆవు మూత్రం కలిపి దాన్ని ఒక 5 నిమిషాలు ఒంటికి రాసుకుని ఆ తర్వాత ఒక 1.25 గంట తర్వాత స్నానం చేస్తే రాసుకునేటప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు తీసుకోవాలట. అంటే ఈ గోమూత్రం ఈ గోమయం ఒంటికి రాసుకోవడానికి మినిమం 5 మినిట్స్ టైం తీసుకోవాలి. ఏదో ఇలా రాసుకుని వెంటనే స్నానం చేయకూడదు, రాసుకోవడానికి 5 నిమిషాలు, రాసుకున్నాక శరీరం 1.25 గంట నానాలి, అప్పుడు స్నానం చేస్తే అటువంటి వాళ్ళకి భయంకర ఈ గ్రహదోషాదులన్నీ తొలగి సకల శుభములు కలుగుతాయి. ఎంతెందుకు? తీవ్రమైన ఆస్మా రోగాలు శ్లేష్మ రోగాలు ఉన్నప్పుడు పంచగవ్యం ఆవు పాలు ఆవు మూత్రం ఆవు పేడ వీటితో ఆవు నెయ్యి ఆవు పెరుగు కలిపితే పంచగవ్యం అంటారు. దాన్ని ఎంత పెసర తీర్థంగా తీసుకోండి, వెంటనే కంఠంలో ఉన్న శ్లేష్మం పోయి ఎంత ఆరోగ్యం వస్తుందో. ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి, వాటిని చంపేసి పనికిమాలిన మందులు మనకు అంటగడుతున్నారు. మన సంప్రదాయాన్ని మనం చేయజేతులారా దెబ్బతీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలను ఇంట్లో ఈ పని చేయండి, భవిష్యత్తులో గర్భవతులు ఎవరైనా పిల్లలు పుడితే ఈ గోమూత్రం రాయించండి, వాళ్ళ జాతకం ఎంత బాగుంటుందో చూడండి. ఏ గండాలు వచ్చినా ఆ గండాలు గడిచి పిండం బయటపడుతుంది, శుభం కలుగుతుంది. అందుకనే యశోదా మొదలైన వాళ్ళు గోమూత్రంతో స్నాపయత్వ స్నానం చేయించారు, ఒంటికి ఆవు పేడ రాశారు, ఆవు గిట్టల నుంచి వచ్చే మట్టి రాశారు, అప్పుడు శుద్ధ జలముతో యమునా జలములతో స్నానము చేయించారు. ఆపై నాయన శ్రీ మహావిష్ణువు నీ వెన్నుపూస రక్షించుగాక, అజుడు నీ పాదాలు రక్షించుగాక, నరసింహమూర్తి నడుము రక్షించుగాక, నారాయణుడు నడుస్తున్నప్పుడు రక్షించుగాక, పాకుతున్నప్పుడు ప్రజ్యుమ్నుడు రక్షించుగాక, అనిరుద్ధుడు అన్ని వేళలా రక్షించుగాక అంటూ శ్రీ మహావిష్ణువు యొక్క నామములను తలుచుకుని శ్రీమన్నారాయణ నామములు నిన్ను సర్వకాల సర్వావస్థలలో రక్షించుగాక అని రక్షాన్యాసం చేశారు. న్యాసం అంటే ఉంచుట. ఎలా ఉంచాలి? నారాయణుడు నడుము రక్షించుగాక అనగానే ఈ చెయ్యి నడుము మీద పెట్టాలి. అలాగే విష్ణుమూర్తి నీ వెన్నుపూస రక్షించుగాక అనగానే వెన్నుపూస మీద ఆ చెయ్యి పెట్టాలి. ఆడవాళ్ళు తమ చెయ్యి పెట్టి ఈ నామము చదివి ఏ అవయవమును ఏ దేవుడు రక్షించాలని మనం తలుచుకుంటున్నామో అప్పుడు ఆ అవయవం మీద ఆ చెయ్యి పెట్టాలి. ఉదాహరణకి ఆదిశేషుడు నీ శిరస్సు రక్షించుగాక అనగానే వెంటనే తల్లి నెత్తిమే చేయట్టాలి పిల్లాడికి. అప్పుడు ఈ నామములో ఉన్న దేవతల యొక్క మహిమ ఆ అవయవాల్లోకి వెళ్ళిపోతుంది. వెళితే అవయవాలన్నీ దృఢమవుతాయి, శరీరం అంతా ఏ విధమైన గండము లేకుండా ఆ రోజు నుంచి వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి ప్రమాదం లేకుండా యాక్సిడెంట్లో చావకుండా ఉంటాడు. ఎవరికైనా యాక్సిడెంట్లో మరణం వస్తుందని తెలిస్తే ఇలాంటి న్యాసం చేసుకెళ్ళండి. వాడికి ఎట్టి పరిస్థితులు ఏ స్కూటర్ యాక్సిడెంటో కారు యాక్సిడెంటో రైలు కింద పడి చావడం ఉండొచ్చుమా? చాలామందికి తెలియదు. ఇంట్లోంచి బయలుదేరే ముందు ఈ నామములు చదువుకుని వెళ్ళండి. ఈ 12 నామములు చదువుకుని మనం కూడా ఒంటి మీద చేతులు పెట్టుకుంటే ఈ విధంగా మనం ఇందాక యశోద ఎలా అయితే కృష్ణుడికి చేసిందో అలాగనమాట, నారాయణుడు నడుము రక్షించుగాక, ఆదిశేషుడు శిరస్సు రక్షించుగాక ఇలా చేయి పెట్టుకుని అంగన్యాస కరన్యాసముల ద్వారా ఈ నామములు మన శరీరము లోపలికి పంపాలి. లోపలికి వెళ్ళడం అంటే ఆ నామములకి ఉన్నటువంటి శక్తిని మన శరీరము లోపలికి చొప్పిస్తున్నాం అన్నమాట. తద్వారా శరీరం అంతా పవిత్రమవుతుంది, దృఢమవుతుంది, ప్రమాద మరణాలు తొలగిపోతాయి. అందుకని వీళ్ళంతా ఆ రోజే ఆ క్షణమే ద్వాదశ నామములతో ఆయనకి రక్షాన్యాసము చేశారు. శ్రీ మహావిష్ణువు నామములతో ఆయన శక్తిని ఆయనలోకే పంపారట. ఇందుకే ఆయన శక్తి ఆయనలోకి పంపారు. ఇందుకే ఆ శక్తి ఎవరిది? ఆ 12 నామాలు ఆయనేగా, ఆయన ఆయనే రక్షించుకోమన్నారు. ఈలోపు అక్కడికి నందుడు మొదలైన వాళ్ళు ప్రయాణం చేసి వచ్చేశారు. తీరా నందుడు అక్కడికి రాగానే దూరం నుంచి ఇంకా 12 మైళ్ళు పొడుగుందిగా శరీరం. ఆ శరీరం చూడటంతో ఆయన ఆశ్చర్యపోయాడు. ఆహా వసుదేవా, నువ్వెంత గొప్పవాడివి, గోకులములో అపశకునములు పుట్టబోతున్నాయి, ఉత్పాతములు పుట్టబోతున్నాయి, కృష్ణుడికి ఏదో ప్రమాదం వస్తుందని గ్రహించి చెప్పావు, ఏదో తపశ్శక్తి నీ దగ్గర ఉన్నది, నీవు మహాయోగివి, లేకపోతే రాబోయే ప్రమాదాన్ని చేతకని చెప్పినట్టు చెప్పేశావే, కళ్ళెదురుగుండా చూసి చెప్పినట్టు చెప్పావే అని పొగిడాడు. ఇప్పుడు ఏం చేయాలి అనిపించింది ఆయనకి. విషయం అంతా తెలుసుకున్నాడు యశోద దగ్గర మొదలైన వాళ్ళ దగ్గర. తెలుసుకున్న తర్వాత సహజంగా ఈ శవాలను తగలబెట్టాలి. ఏ పద్మాకర్ గారు లాంటి వాడిని అయితే ఓ 4 మొయ్యొచ్చు. ఈవిడ చూస్తే ఏకంగా 12 మైళ్ళు ఉంది. ఈ 12 మైళ్ళు పొడుగున్నటువంటి శరీరమును శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టడం ఎలాగా? ఎంత పాడి కావాలి, ఎంతమంది వచ్చి వేయగలరు, ఎలా మరి? అయితే ఆయనకి మంచి తెలివితేటలు పుట్టేటండో, ఈ శరీరాన్ని ఎలా వదిలేమని కఠోరంబగు పూతన యొడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దవ్వగు వటారంబున పటీరంబు గ్రహించి దహించిరంత కళేవరం పరశుభి చిత్వా తత్వే వ్రజౌకశః. అంటే కళేవరాన్ని గొడ్డళ్ళు కొట్టుకొచ్చేశారు, గండ్ర గొడ్డళ్ళు కొట్టుకొచ్చి ఏ పార్టుగా పార్టు, చిన్నపిల్లలు శ్రీ విద్య లాంటి వాళ్ళు అయితే చిన్న వేలు నరుక్కు పట్టుకుపోయారు గోరు, ఇంకొంచెం పెద్దవాడు దాని గోరు ఎంత ఉంది అనుకుంటున్నారు, గోరే 6 అడుగులు ఉంది ఏకంగా, 6 ఫీట్. ఇంకా సామాన్యులు ఏం వస్తారు దాన్ని? అందుకని ఎవడికాడు ఒక వేళ్ళు ఒకళ్ళు ముక్కలు ముక్కల కింద ఎవడెంత వేయగలిగితే అంత ముక్కలు నరికేసి ఏదో బెల్లపచ్చుని తూచేటప్పుడు కొడతారు చూడండి, అలాగా బెల్లపచ్చు వరకు కొట్టినట్టుగా గోవు దగ్గరికి పట్టుకొచ్చేటప్పుడు ఆయన బెల్లం పట్టుకొస్తే అంత ముక్కలు పట్టుకొస్తారు, అలా బెల్లం ముక్కలు నరికినట్టుగా అట్ట పట్ట 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 పట్టప దాని శరీరాన్ని ఎవడికి వాళ్ళు గొడ్డలతో నరికి పట్టుకెళ్లారు దగ్గరలో ఉన్న శ్మశానం దగ్గరికి. దూరే క్షిప్త్వ దూరంగా తీసుకుపోయారు అవయవాలు. దాన్ని తగలబెట్టడానికి ఓరి దేవుడు ఎన్ని కట్టెలు కావాలో, అక్కడ అన్ని వేప చెట్లు బాగా ఉన్నాయి, ఎండిన చెట్లన్నీ పట్టుకొచ్చి ఆ కట్టెలు అలా పేర్చుకుంటూ పోయి వాటి మీద ఈ ముక్కలు పడుకోబెట్టారు. అదో బీభత్స దృశ్యం. దాన్ని నరికినప్పుడు ఆ నేల మీద వచ్చిన రక్తం ఉందే, దాన్ని కడగడానికి 7 రోజులు పట్టిందట యమునా జలాలు వాడు పట్టుకురావడానికి. ఫైర్ ఇంజిన్ల వాడు ఏకధాటిని వచ్చి 12 మైళ్ళు పడుకుందండి దాని శరీరం, అంత రక్తం అది. దాని అంతా మరి శుభ్రం చేయడం మాటల చచ్చింది చావకుండా ఆ క్లీన్ చేయడం చచ్చే చావు, అలా చెడబారేసింది అన్నవాడు అక్కడ. కాబట్టి ఈ విధంగా శుభ్రం చేసి తీసుకెళ్లి తగలబెట్టారు. అవయవాలన్నీ కాష్టములు పెట్టి ఎండిన కట్టెలు పెట్టి తగలబెట్టారు. పాపిష్టి పీరుకు కదా, దీని శరీరం నుంచి బ్యాక్టీరియా రాకుండా ఉండాలని బాగా వేప చెక్కలు వేసి పెట్టారు. వేప చెక్కలతో తగలబెడితే అందులో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు లోకానికి ప్రమాదం తెచ్చిపెట్ట, వేపలో సూక్ష్మజీవుల్ని చంపే శక్తి ఉన్నది. వేపలతో పళ్ళు తోముకున్నంతకాలం పళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాయి. కోల్గేట్ పేస్ట్ మొదలెట్టాం, ఇక మొదలయ్యాయి ఈ దంతాలని క్షయం. పేస్ట్లు వచ్చాక మొత్తం వేస్ట్ అయిపోయి మొత్తం లోపల ఉన్నటువంటి పళ్ళు అన్ని పుచ్చిపోతున్నాయి అనమాట. మళ్ళీ పుచ్చిపోయిందని మళ్ళీ డాక్టర్లు, మళ్ళీ అక్కడికి వెడితే అదొక చికిత్స. చివరికి అవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. అంత కృత్రిమం వాతావరణం అంతా కూడా పాడు చేసాం. ఆరోగ్యం ఏదైతే అది పాడు చేసుకుంటున్నాం మనం. ఆరోగ్యం ఇచ్చేవాటి జోలికి వెళ్ళకూడదట, పాడు చేసేవాటి జోలికి వెళ్ళాలి. చక్కగా పాలు తాగితే ఎంత ఆరోగ్యం, దాని బదులు డ్రింక్స్ తాగడం. ఈ కూల్ డ్రింక్స్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉందో తెలిసినా, ఈ మధ్యన కూల్ డ్రింక్స్ పోస్తే పాదుల మీద ఉన్న సూక్ష్మక్రిములు చచ్చిపోతున్నాయి. గొంగళీలను చంపడానికి, పంటకి చీడాపీడ వస్తాయి కదా పైరులకి, ఆ చీడాపీడ మీద స్ప్రే చేశారట మొన్న థమ్సప్ని కోకోకోలాని, చచ్చిపోయాయి అవి కడుపులో వేసుకుంటున్నాం. అందుకే మనం ఇలా చచ్చిపోయి నాకు నీరసం అండి, రోగంగా ఉందండి, ఏం చేస్తాయండి, ఏ జాతకాలు ఏం చేయలేవు, మనం తాగే దరిద్రపు డ్రింకులు మనకి అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయి, ఏ గ్రహాలు అనుగ్రహిస్తాయి మనల్ని. చక్కగా ఆవు పాలు తాగండి, 1 గ్లాస్ తాగండి, వేడి వేడిని దాని పక్కన పెట్టకండి, థమ్సప్లు మానేయండి, ఫాస్ట్ ఫుడ్లు మానేయండి, వేస్ట్ ఫుడ్లు మానేయండి. అవి టేస్ట్ కాదు, మన శరీరాన్ని పేస్ట్ చేయబోయేటటువంటి వేస్ట్ ఫుడ్లు అవి. హాయిగా ఆరోగ్యకరమైన వాతావరణంలోకి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే కృత్రిమత్వం విడిచిపెడతామో, న్యాచురాలిటీ పొందుతామో, ప్రాకృతిక ఆహారం తీసుకుంటామో అప్పుడు ఆరోగ్యం బాగుంటుందన్నమాట. వేప పుల్లలు ఎంత ఆరోగ్యమో, మళ్ళీ అందరూ కూడా ఇళ్లలో వేప చెట్టు పెంచి లేత పుల్లలు కాసేపు నవిలితే ఆ నవలడంతో లోపల బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. ఓ 10 నిమిషాలు నవ్వులుతారు కదా పుల్లని, అప్పుడు దాంతో ఇల్లా ఇల్లా అంటే అబ్బా పళ్ళు ఎదురుగుండా కూర్చుంటే తల తల మెరుస్తాయి. అంతేగాని ఓ 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని పేస్టులు తగలేస్తున్నాం, పేస్టులు ఖర్చు కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తే మనకు ఆదా కూడా అవుతుంది అన్నమాట. సరే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, మొత్తం మీద ఎవడన్నా చచ్చిపోతే మృత కళేవరంలో కనుక కొన్ని వేపకర్రలు పెట్టినట్టయితే ఆ శవంలో నుంచి వచ్చేటటువంటి దుర్వాసన రాదు. దానితో పాటు అందులో ఉన్న శవంలో ఉన్న క్రిమి కీటకాలు మనల్ని పట్టుకోవు. శవాన్ని తగలబెట్టేటప్పుడు ఆ శవాన్ని ముట్టుకోవడం వల్ల మన చేతులకు కూడా బ్యాక్టీరియా అంటుకుంటుంది, ఆ సూక్ష్మక్రిములు మనకు అనారోగ్యం తెచ్చిపెడతాయి. అదే వేప ఉంటే కొంతవరకు కాపాడుతుంది. అందుకే వీళ్ళు బాగా కట్టెలు వేసి తగలబెట్టారు. దాని అదృష్టం దాన్ని తల్లిని తగలబెట్టినట్టు తగలబెట్టారు వాళ్ళు. ఏ దుర్మార్గురాలైనా శవం శవమే కదా, పోన్లే ఈ అనాథ ప్రేతాన్ని తగలబెడదామని తగలబెట్టారు. అప్పుడు జరిగిందట, దహ్యమానస్య దేహస్య ధూమశ్చ అగరు సౌరభః ఉత్థితః కృష్ణ నిర్భక్తః సపద్యాః తపాత్మనః. దాని శవం తగలబడుతోంది, అందులోంచి దుర్వాసన రాలేదట, సువాసన. అగరు సౌరభః, అగరత్తులు వెలిగి ఇస్తే ఎటువంటి సువాసన వస్తుందో. ఒక అగరత్తు కాదు, బళ్ళు బళ్ళుతోటి అగరత్తులు కట్టల కట్టలుగా తెచ్చి ఆ కట్టలన్నీ తగలబెడితే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి వాసన వచ్చిందన్నారు. పోతన గారు చాలా అందంగా రాశారు దీనికి అనువాదం. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. దాని శవం కాలిపోతోంది. ఈ కాలిపోతున్నప్పుడు కట్టెలు చిటపట శబ్దం చేస్తాయి కదా, పెట్టిల్ పెట్టిల్ అనే శబ్దంతో కట్టెలు విచ్చుకుపోయి దాని శవం పగిలిపోయి ఎముకలు పైకి లేచిపోయి మాంసం పైకి లేచిపోయి కాలిపోతూ ఉంటే అందులోంచి ఘుమ 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 వాసన వచ్చింది. వేలాది బళ్లతోటి తెచ్చిన అగరత్తుల కట్టలు తగలబడితే ఎటువంటి సువాసన వచ్చిందో అటువంటి సువాసన వస్తోంది. అగరు పరిమళములతో పొగలు రావడం మొదలుపెట్టాయి. దానికి గల కారణం, అది పరమ పాపాత్మురాలు అయినప్పటికీ పరమ దుర్మార్గురాలైనప్పటికీ దాని శరీరం తగలబడితే నిజానికి దుర్వాసన రావలసి ఉన్నప్పటికీ శ్రీహరి అంతటి వాడు దాని మీద తన చేతులు కాళ్ళు పెట్టి దాని పాలు తాగాడు, దాంతో దాని పాపాలు పోయాయి. అంటే ఇప్పుడు విష్ణువు తాగింది పాలు కాదు, పాపాలు. దేహకల్మషాలన్నీ శ్రీహరి తన ముఖంతో తాగితే ఇంకా దాని శరీరం ఎంత పవిత్రం, అది దాని శరీరం చందన వృక్షం కింద మారిపోయిందిట. అందుకే ఆ కట్టె కాలుతూ ఉంటే అందులోంచి సువాసన వచ్చిందన్నారు. ఎంత అదృష్టం చేసుకుందో ఆలోచించండి. విష్ణుమూర్తికి ఒక్కే ఒక్కసారి విషంతో కూడిన పాలిచ్చింది అది. పోనీ ఆయనకి ఏదో ఆరోగ్యం కోసమో కడుపు నిండడానికో మంచి పాలిచ్చిందా, మంచి పాలు ఇవ్వలేదు, విషం పాలిచ్చింది. అయినా దాని పాపాలు పోయాయి. వెన్నునకు ఒక పరి విషముకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిల్. విష్ణుమూర్తిని చూచి దగ్గరకొచ్చి కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో కంసుని యొక్క ఆజ్ఞాబద్ధురాలి ఆయన్ని చంపడం కోసం విషంతో కూడిన చండుబాలిచ్చిన దుర్మార్గురాలు కూడా చావగానే మోక్షానికి పోయింది అంటే కృష్ణుడు ఎంత కరుణాస్వరూపుడు, ఎంత భాగ్యం దానికిచ్చాడో ఆలోచించండి. ఒకే ఒకసారి విషపు పాలిచ్చినటువంటి ఆవిడే ఆ పాలు ఆయనకి ఇవ్వడం వల్ల మోక్షం పొందింది. ఇంకా అటువంటిది వెన్ను కని పెంచి భక్తిన్ సన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. అటువంటప్పుడు విష్ణువుని కని పెంచి భక్తితో ప్రేమతో రోజు ఆయనకు ఆకలి వేసినప్పుడల్లా పాలిచ్చేటటువంటి ఆడవాళ్ళకి పునర్జన్మ ఉంటుందా, వాళ్ళు ఎంత ఉత్తమ స్థాయి కడతారో ఆలోచించండి. శ్రీ మహావిష్ణువుకి పాలిచ్చే స్త్రీ ఏ గతికి ఎడుతుందో ఈ లోకంలో ఎవ్వరూ వర్ణించలేరు. భగవంతుడికి నైవేద్యంగా పాలు పెడితేనే మోక్షం వస్తుందన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నది ఇక్కడ, ఇక్కడికి వచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి, ఇంత వెన్న నైవేద్యం పెట్టండి, దానివల్లే మనకి శుభములు కలుగుతాయిట. అటువంటిది ఆయనని కని పెంచేటటువంటి స్త్రీలు లేక ఆయనతో తిరుగుతున్నటువంటి గోపికలు ఆయనకి పాలిచ్చారు, వెన్నపూస పెట్టారు, పెరుగులు ఇచ్చారు, మేగడలో పంచదార వేసి మరీ పెట్టారు ఆయనకి. లోగడ పాల మీద మేగడను ఉండేదిలేండి. ఆ మేగడ హాయిగా తిని సుఖంగా మంచి బలంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ ఎవడపడే కొలెస్ట్రాల్ అని భయం, ఎందుకంటే నడవట్లేదుగా, ఇంట్లో లెట్టుల్లో కూడా స్కూటర్ వేసుకెడతాం, ఇంకేం ఆరోగ్యం వస్తుంది. రోజు ఉపన్యాసానికి నడిచి రండి, ఇక చూడండి ఆకలి కర్ర 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 వేసుకుని ఇంటికి వెళ్ళేసరికి కేజీ బియ్యం అన్నం తింటారు, ఇక ఆరోగ్యం బాగుపడుతుంది. అందులో మనం నడవకూడదు గురువు గారండి, ఆడిటోరియం లోపలికి కూడా ఏమన్నా బ్యాటరీ కార్ పెట్టకూడదా అంది ఒక ఆవిడ. ఆ లోపలికి రాలేదా కాస్త దూరం కూడా, అప్పుడు ఏమవుతుంది, శరీరం సుకుమారం అయిపోతుంది. ఇక మీదట మీరు ఎంత కష్టం ఉన్నా సరే ముందు నడవడానికి ప్రయత్నించండి. మనం నడవడం వల్ల వచ్చే ఆరోగ్యంగా దేనివల్ల రాదు, పొద్దున 10 లేస్తాం, భోజనం చేస్తాం, మళ్ళీ పడుకుంటాం, అసలు నడకేది, ఎక్కడైనా నడవాలి నడవాలి నడవాలి. సంపత్ నగర్ చివరి నుంచి ఇక్కడికి రోజు ఒక 50 కంటే ఎక్కువ నడవకండి, ఒక 50 ఆ వీధి చివరి నుంచి ఇక్కడికి నడవండి, లేదా స్వామివారి చుట్టూతో అన్ని గుళ్ళకి కలిపి 108 చేయండి ప్రదక్షిణ. రాత్రి గాఢంగా నిద్ర పట్టకుండా ఉంటుంది, ఇక కుంభకర్ణుడు వచ్చి పడుకున్నట్టే ఉంటుంది మీరు పడుకుంటే. కొంతమంది అదృష్టం అందుకోండి, ఏ నడవకపోయినా వాళ్ళు రాత్రి పడుకుంటారు, ఇక పొద్దున్న అలారం పెట్టుకుంటారు, అలారం గయ్యి గయ్యి అంటుంది, వాళ్ళు మాత్రం గురు పెట్టి నిద్రపోతారు. అదో కొంతమంది అదృష్టం అలా ఉంటుంది. ఏది ఏమైనా ఆరోగ్యానికి శరీరారోగ్యానికి తప్పక వ్యాయామం మాత్రం ఉండి తీరాలి. సరే, ఏది ఏమైనా శ్రీ మహావిష్ణువుకి పాలిచ్చేటటువంటి స్త్రీలు ఎటువంటి గతులు కడతారో ఎవరూ చెప్పలేరు. హరి ఆరగించుటకు పాల్గురిసిన ధేనువులు ముక్తి కొనల జరించున్. శ్రీ మహావిష్ణువు ఆరగించడానికి రోజు పాలిచ్చే ఆవులు ఉన్నాయట, ఆవులు మోక్షము యొక్క తొట్ట తుది కొనకెళ్ళిపోతాయి. అంటే అంత ఉత్తమ మోక్షం ఇస్తాడు ఆవులన్నిటికీ కూడా ఆయన. కేవలం విగ్రహమునకు నివేదన చేసినటువంటి పాలు తాగితేనే మనకు ఆరోగ్యం, ఆయనకి విగ్రహానికి నైవేద్యం పెడితేనే మనకు మోక్షం ఇస్తున్నాడు. అటువంటిది ఆయనకి పాలిచ్చే తల్లులకి ఎలాగో ముక్తినిస్తున్నాడు. తల్లులకే కాదట, ఆ తల్లుల చేత పెంచబడి రోజు గోకులంలో తిరిగేటటువంటి ఆవులకి కూడా మోక్షం ఇచ్చాడు ఆయన. ఆవులు ఆయనకి పాలిచ్చాయి, దాంతో వాటి జాతకం మారిపోయింది. అవి గోవులు కాదు, గోలోకంలో ఉండే సురభులు అయిపోయాయి అన్నారు. ఆ పోతన శరీరం మీద నుంచి వస్తున్న విషపు వాసన పీల్చాలి అనుకుని వీళ్ళు ఆశ్చర్యపోయారు. నిజానికి పోతనని తగలబెడుతున్నాం, దాని శరీరం తగలడితే విషపు వాసన వస్తుంది అనుకున్న వీళ్ళకి విషపు వాసన పోయి గంధపు వాసన రాగానే మతిపోయినట్టయిందట నందుడు మొదలైన వాళ్ళకి. ఇది నిజమా లేక భ్రమ అని ఇంకోసారి వాసన చూసి అబ్బా ఏమి సువాసన ఎలా వచ్చింది అనుకున్నారు నందుడు ఉపనందుడు గోపాలకులు. ఆ వాసనకి నిశ్చేష్టులైపోయారనమాట. ఆ పోతన్న మెయ్యి గంధము గోపాలురింగి ఇట్టి కొవనిత యొడలంది పాటి స్వాదుగంధము ప్రాపించునే అనుచూచనిరి పల్లెకు నదిప. ఆ పోతన శరీరము మీది నుంచి వస్తున్న సువాసన పీల్చి పీల్చి మత్తెక్కిపోయారనమాట. ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడే ఉంటే బాగుండనిపిస్తోంది. శవాలు తగలబడుతున్నప్పుడు వచ్చే వాసన దరిద్రంగా ఉంటుంది, అసలు అది పీల్చకూడదు, అనారోగ్యం అంటారు. ఇదేమి శవం అండి, ఈ శవం కాదు, ఇది శివం. దీని శరీరం తగలబడుతూ ఉంటే గంధపు చెక్కల వాసన అగరు వాసన వస్తోంది అని పీల్చి ఆనందంతో అలా పులకించిపోయారు. ఇది దుర్మార్గురాలు, అయినా దీని శరీరం నుంచి ఇటువంటి సువాసన ఎలా వచ్చిందో సందేహం లేకుండా దీనికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉన్నది. కొంపదీసి దాదా కృష్ణుడి మహిమ కాదు కదా అని కూడా అనిపించింది. మళ్ళీ అంతలోనే ఆ పిల్లాడికి వాడికి ఏం తెలుసు అనిపించింది. అంటే ఆ మహిమను నమ్మలేకపోయారు. చిన్నపిల్లల్ని నమ్మరు కొంతమంది, వారికి అదృష్టము ఉన్నది, పూర్తిగా ఆయన్ని గుర్తించే యోగము లేదు. అందుకని ఏదో కారణము చేత బహుశా ఈ కట్టెల్లో గంధం చెట్లు చేరాయేమో అనుకున్నారు. ఎలాగో వచ్చింది సువాసన, కారణం ఏమిటో తెలియదు అనుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇళ్ళకి వెళ్ళగానే ముందు యమునా నదిలో స్నానం చేసి అప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే శవం తగలబెట్టారు కదా. స్రాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిము పేత్యచ, శ్మశానానికి వెళ్ళిన వాడు తప్పక ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టుగుడ్డలతో స్నానం చేయాలి. స్నాయీత అంటే స్నానము చెయ్యవలను, చైలవాన్ అంటే గుడ్డలతో సహితంగా. మళ్ళీ గుడ్డలు ఇప్పి పక్కన పెట్టి ఏమేమో నువ్వుతుగా అనకూడదట, ముందు తన కట్టుగుడ్డలతో తన స్నానం చేసి అప్పుడు ఆ తడిగుడ్డలు కావాలంటే సబ్బెట్టి ఉతికించుకోండి. ముందు ఈ బట్టలు మాత్రం శరీరం మీద ఉండగానే స్నానం చేయాలి. బట్టలకు కూడా ఆ మైలు ఉంటుంది కనుక బయట స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కలియుగం కాబట్టి బాత్రూముల్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు, కానీ సాధ్యమైనంత వరకు బయట స్నానమే మంచిది. ఒకవేళ బయట కుదరకపోతే అప్పుడు కాస్త పసుపు రాసుకుని మగైన ఆడైన అప్పుడు స్నానం చేయాలి. నేను ఏమన్నా ఆడదాన్ని ఏంటండి పసుపు రాసుకుని స్నానం చేయడానికంటే, మనందరం భగవంతుడి దృష్టిలో స్త్రీలమే, ఆయన ఒక్కడే పురుషుడు కాబట్టి పసుపు రాసుకోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదని శాస్త్రం కనుక మైల ఇంటికి వెళ్ళొచ్చినా లేక మైలతో ఉన్న శ్మశానానికి వెళ్ళొచ్చినా ఇంట్లో స్నానానికి వెళ్ళాలంటే ముందు ఎంత పసుపు రాసుకుని అప్పుడు కట్టుగొట్టలతో స్నానం చేయాలి. మళ్ళీ ధర్మ సందేహాలు కదా కొంతమందికి, ఏమండి లోపల 1000 రూపాయలు కట్ట ఉందండి ఎలాగండి, నేను బట్టతో అన్నాను కానీ కట్టతో అన్నానా, ఆ కట్టను అలాంటివాడికివ్వండి నమ్మి, నేనేం పట్టుకుపోను కదా, కాసేపు లేదా అక్కడెక్కడ పెట్టండి, చేతుకున్న గాజులు వాచి వీటితో స్నానం అలా చేయలవాన్ అంటే బట్టలతో స్నానం చేయమన్నాను తప్ప 1 రూపాయి కట్టలతో అనలేదు కనుక. ఇవి కొంచెం ఎందుకు అడుగుతారో తెలియదు, అలా అడుగుతున్నారు. అందుకని ధర్మ సందేహాల్లో ఈ దూరదర్శన్లోనో లేకపోతే ఇంకో చోటో నన్ను భలే అడుగుతారండి బాబు, లేకపోతే దొరికానని కావాలని అడుగుతారో, నిజంగా సందేహంతో అడుగుతారో. పురాణం అంతా వింటుందో కావిడ, ఇంట్లో శివలింగం ఉంచుకొచ్చని చెప్పాను కదా, మళ్ళీ ఆఖరణ అయితే ఉంచుకోమంటారా అంటుంది ఏమిటండి, ఇంకెందుకండి చెప్పింది నేను, అంటే నీకు పిచ్చా నాకు పిచ్చా లేక సృష్టి ఏమైపోయిందో అని అనుమానం వస్తుందన్నమాట. ఎంత విని ఆఖరిని అయితే ఉంచుకొచ్చంటారా అండి, తప్పక ఉంచుకోవచ్చా అండి, ట్రూలీ ఉంచుకోవచ్చా అండి, రియల్లీ ఉంచుకోవచ్చా అండి అని 40 సార్లు నిన్నే జరిగింది ఇది. ఇటువంటి వెకిలి ప్రశ్నలు అడుగుతారంటే మీకు పురాణముల మీద విశ్వాసం లేదు, అది చాలా పొరపాటు. ఒకసారి విన్నామంటే దాన్ని ఆచరించవలసిందే. కేవలం కట్టుగొట్టలతోటే స్నానం చేయండి. మళ్ళీ కట్టుగొట్టలు అంటే నెత్తి మీద జుట్టు ఉంటే జుట్టుతో సహితంగా స్నానం చేయండి. బాబోయ్ నాకు ఎన్ని ప్రశ్నలు అవన్నీ మీకు చూపిస్తానంటే నేను హాస్యం ఆడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఉత్తరాల్లో అనమాట. ఒక ఆయన రాసింది, ఏమన్నా రాశాడో తెలుసా, మీరు కట్టుగొట్టలతో సహితంగా స్నానం చేయమన్నారు,
కట్టుగొడ్డలతో చేస్తాం, చేసేటప్పుడు తలకి చేయమన్నారు కనుక చేస్తాం. నాకు జుట్టు లేదు, విగ్గు పెట్టుకున్నాను. ఇప్పుడు విగ్గు సంగతి ఏమిటి? నేనేం చెప్పండి, నాకు ఆ రాటి వాళ్ళకి విగ్గుల గురించి తెలియక విగ్గు గురించి ఎందుకు చెబుతారు? విగ్గు తీసి పక్కనట్టు దాన్ని ఎలాగో తవ్వుకో. అందువల్ల ఈ పిచ్చ ప్రశ్నలు చెప్పులతో చేయమా, చెప్పులు బూట్లు ఉన్నాయి, బూట్లకి సాక్స్ ఉన్నాయి, గొడ్డలు మాత్రమే, చెప్పులు అవి అక్కర్లా మనకి. సాక్స్ గొడ్డలు అయితే వాటిని కూడా ఉతకండి, ఇవన్నీ ఇంకెప్పుడు అడగండి, ఇంతకంటే ఆపేయండి అంతే. ఈ విధంగా స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ, శ్మశానమునకు వెళ్ళిన వాడు మాత్రం తప్పక ఇంటికి రాగానే కట్టుగొడ్డలతో సహితముగా స్నానము చేయవలెను. అలా స్నానం చేసేసారు వీళ్ళంతా. వెళ్ళి లోపలికి వెళ్ళి యశోదకి నందుడు ఈ జరిగింది చెప్పగానే ఏదో అనుమానం అండి నాకు, ఈ పిల్లాడే ఆ పాలు తాగి చంపాడేమోనండి అంది ఆవిడ. ఏమో ఏ పొట్టలో ఏ పాము ఉందో అన్నాడు ఆయన. ఏమైనా ఇవాళ గండం గడిచింది, వసుదేవుడు చెప్పాడు కాబట్టి తొందరగా వచ్చాను, నే వచ్చేలోపే ఇది చచ్చింది, ఆ భగవంతుడు అనుగ్రహంతో ఈ పిల్లవాడు బతికి బట్టకట్టుగాక అని ఒకటి రెండు సార్లు ఆ కుర్రవాడి చుట్టూత మంత్రంతో కూడిన అక్షతలు చల్లారు, మంత్రజలం చల్లారు. పరీక్షిత్తుకి ఆనందం వచ్చేసింది. ఆ ఏం అద్భుతమైన కథ చెప్పావు. ఒక దుర్మార్గురాలు ఆ శ్రీహరి స్పరిశ వల్ల శరీరాన్ని పవిత్రం చేసుకుని ఆయనలో కలిసిపోయిందా. హరిజనని పగిది దురితంబుల వాసి, ఒక శ్రీ మహావిష్ణువు కన్న తల్లిలాగా పాపాలు పోగొట్టుకుని ఆయన ఎలాగా మోక్షం పొందింది, ఆయనలో కలిసిపోయింది. నిజంగా కన్న తల్లికి అంత మోక్షం ఇస్తాడో లేదో తెలియదు కానీ ఆవిడకి ఇచ్చాడండి ఆయన. శ్రీ మహావిష్ణువు తన కాళ్ళు చేతులు ఆవిడ మీద పెట్టగానే హరి యొక్క జనని అయి ఆవిడ తన పాపములను తొలగించుకుని శాశ్వత కైవల్యం పొందింది. అలా దుర్మార్గులకి కూడా మోక్షం ఇచ్చే శ్రీహరి యొక్క లీలలు వినాలనుకుంటున్నాను. ఏ ఏ అవతారాలతో ఏ ఏ లీలలు చేశాడో ఆ కృష్ణుడు అవన్నీ కూడా పరమ పవిత్రములే, భద్రాయతనములన్నీయు అవన్నీ మోక్షమునిచ్చునవే. హరి యొక్క లీలలు వినేవాడికి సకల శుభములు ఇస్తుందన్నమాట. హరిచరిత్ర పరమ పవిత్రం సంపూతం ఇహం ఇస్తుంది, పరమిస్తుంది. అందువల్ల అడుగుతున్నాను, చెవులకి పండగ కింద ఉన్నది నువ్వు చెబుతున్న కథ, నువ్వు చెబుతున్న కథ వినే కొద్దీ చెవులు పండుగ అవుతుంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది తప్ప వాచి చూసుకుని ఎప్పుడు టైం అయిపోతుందా ప్రసాదం తినిపోదామా అనిపించడం లేదు. అంత ఆనందం కలిగిస్తున్నది నీవు చెబుతున్న కథ. ఉరు సంసార పయో నిధి తరణం బుల్లు పాప పుణ్యదళనం బుల్లు శ్రీకరణం బుల్లు ముక్తి సమాచరణం బుల్లు బాలకృష్ణు సంస్మరణం బుల్లు. శ్రీకృష్ణుడి యొక్క లీలలు, అందులో బాలకృష్ణ లీలలు ఉన్నాయే అవి తలుచుకుంటే చాలట, దాటశక్యము కాని సంసారమనే సముద్రము దాటతాం. సంసారం దాటలేము కానీ దాటగలం ఎప్పుడు? బాలకృష్ణుని యొక్క లీలలు తలుచుకుంటే లేక వింటే. ఇప్పుడు మీరు వింటున్నారుగా బాలకృష్ణ లీలలు, మీరు తప్పక సంసారం నుంచి బయటపడతారు. పాపములు ఒకట రెండా మనం తెగచేస్తున్నాం, ఈ పాపములన్నీ పచ్చడి పచ్చడి చేసేస్తాడు ఆయన. ఒక్కోసారి చపాతీ పిండి కొడతారు చూసారా, పూరీ పిండిని మెత్తగా అలా కొట్టి కొట్టి ముద్ద చేస్తే అప్పుడు పూరీలు బాగుంటాయి. అందుకని సాధారణంగా హోటల్ వాళ్ళు బయట పెట్టేసి డాబాల దగ్గర పట్టను కొట్టేస్తాడు వాడు. అలా పిండిని కొడితే ఎలా ముద్ద అయిపోతుందో మన పాపములను అలా ముద్ద చేసేస్తాడట శ్రీకృష్ణుడు. తన లీలలు విన్న వాళ్ళ పాపములు ముద్ద చేసి అవతల పారేస్తాడు. అది పాపపుంజ దళనం అంటే. శ్రీకరణంబులు సకల సంపదలని శుభాలను ఇస్తాయి బాలకృష్ణుని లీలలు. ముక్తి సమాచరణంబులు, ఇక్కడ మాత్రం గొప్ప మాట చెప్పాడు. గురువులు ఎవరైనా చెబుతూ ఉంటే శ్రద్ధతో ఆ గురువు చెప్పిన పని చేసి ఈ కథ వినేవాళ్ళు ఈ జన్మలోనే మోక్షం పొంది తీరుతారు. మోక్షములకు ఇంతకంటే ఆచరణీయ యోగ్యమైన వస్తువు మరొకట్లేదు, సందేహం లేకుండా. ముక్తి సమాచరణం బాలకృష్ణ స్మరణ, బాలకృష్ణుని లీల, ఆయన లీలలు విని తీరవలసినదే. అది కూడా గురుభక్తితో అనమాట. ఇప్పుడు హనుమంతుడిలాగా చెప్పానంటే పని రాత్రిలో పగలో చేసి పెట్టే సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు గ్యారంటీగా ఈ జన్మలోనే ఆ దంపతులకు మోక్షం వచ్చి తీరుతుంది. అది గురుభక్తిలో ఉందని చెప్పాడు, నేను చెప్పాల భాగవతంలో చెప్పాడు. ఒక్కసారి వినయముతో ఎవరైనా గురుభక్తితో పని చెబితే చేసి అప్పుడు ఆ బాలకృష్ణుని యొక్క లీలలు వింటే, ఇప్పుడు మీరంతా శ్రద్ధతో వింటున్నారు, అలా శ్రద్ధ లేకపోతే మళ్ళీ ఎంత ఫలితం ఇవ్వదు. అక్కడ అంతరార్థం శ్రద్ధ అని. ఇప్పుడు కొంతమంది పురాణం వినడానికి వస్తారట, కాలక్షేపానికి వస్తారు. ఏదో కథ బాగుంది కదా అని చందమామ కథ విన్నట్టుగా వింటే అప్పుడు అది పూర్తి ఫలితం ఇవ్వదు, ఫలితం వస్తుందండోయ్. ఎప్పుడైనా భగవంతుని యొక్క కథ ఆ లీల విన్నవాడికి ఎంతో కొంత ఫలితం వస్తుంది. కానీ సంపూర్ణ ఫలితం మోక్షం రావాలంటే అతి శ్రద్ధతో చెప్పేవాడి మీద భక్తి, ఆ చెప్పేవాడి నోటి నుంచి వచ్చే లీలల మీద భక్తి ఉండాలి. కృష్ణ లీలల మీద భక్తి, కృష్ణుడి గురించి చెప్పేవాడి మీద భక్తి, ఈ రెండు ఉన్నవాడు ఈ జన్మలోనే మోక్షం పొందుతాడని చెప్పారు వ్యాసుల వారు తెలుగులో భాగవతంలో కూడా. కాబట్టి నేను భక్తితో అడుగుతున్నాను ఆ బాలకృష్ణ లీలలు చెప్పు అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన చెబుతున్నావు విను, శ్రీకృష్ణుడు బోర్లా పడ్డం మొదలెట్టాట. పిల్లలు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు క్రమంగా వయస్సు రాగానే బోర్లా పడతారు, కొందరు చాలా తొందరగా పడతారు. కృష్ణుడు మాత్రం మళ్ళీ జన్మ నక్షత్రం నాడే బోర్లా పడ్డాట. రోహిణీ నక్షత్రం వచ్చింది, నక్షత్రం రోజునే బోర్లా పడ్డాడు. అప్పటిదాకా బోర్లా పడలేదట, 27 రోజులు పట్టింది ఆయనకి బోర్లా పడ్డానికి. అలా పడిన వాడు మేనమామని చంపి 128 ఏళ్ళు బతుకుతాడని శాస్త్రం. బోర్లా పడ్డంలో కూడా జన్మ నక్షత్రం నాడు పడితే అటువంటి వాడికి చాలా శుభము కలుగుతుంది, ఎక్కువ కాలం బతుకుతాడు. దుర్మార్గులైన మేనమామల్ని ఎగరగొట్టేస్తారు, మంచివాళ్ళని బతకనిస్తారు. అందుకే కావాలని కంసుడు లాంటి దుర్మార్గుని చంపడం కోసం ఆయన నక్షత్రం వచ్చేదాకా ఆగి బోర్లా పడ్డాడు. పూర్వం ఏం చేసేవారంటే బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టేవారు, పిల్లల్ని బాగా స్నానం చేయించి అలంకారం చేయించి నేతితో తయారు చేసిన, ఆవు నేతితో తయారు చేసిన బొబ్బట్లన్నీ ఓ చోటల పరిచేవారు అన్నమాట. ఇలాంటి స్టేజీ ఓటు వేసి ఆ స్టేజీ మీద బొబ్బట్లు వేసేవారు, ఆ బొబ్బట్ల మీద నెయ్యి వేయాలి. అప్పుడు ఈ పిల్లాడిని దాని మీద అలా బోర్లా పడుకోబెట్టాలి, ఆ తర్వాత ఈ బొబ్బట్లు తీసుకెళ్లి ఇతరులకు పంచిపెట్టాలి. కాకపోతే ఆ బొబ్బట్లు చల్లారేక పడుకోబెట్టాలి. వేడి వేడి మీద అయితే వీడు బొబ్బట్టు అవుతాడు, వీడు బొబ్బ పెడతాడు, బొబ్బ వస్తుంది. అందుకని చల్లారి నేతిలో ముంచినటువంటి బొబ్బట్లు అలా వేసి దాని మీద పిల్లలు ఒకసారి పడుకోబెట్టి తీసేయాలి. ఎక్కువసేపు పడుకోబెడితే ఆ బొబ్బట్లు ఉప్పగా ఉంటాయి, వాడు ఏదైనా చేయకూడని పని చేస్తే. అందుకని ఏం చేయాలంటే అలా పడుకోబెట్టి తీసేయమని శాస్త్రం. అసలు ఏమండి బోర్లా పెడితే బొబ్బట్లు ఎవడు వేస్తున్నాడు వాళ్ళ? ఎప్పుడైనా మీలాంటి మంచివాళ్ళు అలాంటి నేతి బొబ్బట్లు వేయిపోతారా అని మా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడే బొబ్బట్లు మంచి పెట్టాలండి, ఒక్కరోజైనా సరే ఇక్కడ ప్రసాదంగా మంచి నేతి బొబ్బట్లు డాల్డా లేకుండా ఈ కృష్ణుడు పుట్టిన సందర్భంగా బోర్లా పడిన సందర్భంగా ఎంతమంది భక్తులు వస్తున్నారో లెక్కెట్టి పంచిపెడితే. మీరు పంచిపెడుతున్నారు, ముందే అనౌన్స్ చేశారు, ముందే అనౌన్స్ చేస్తే ఇప్పటికే 1000 మంది వస్తున్నారు, అప్పుడు 10,000 మంది వస్తారు బొబ్బట్ల కోసం. మొత్తం మీద ఈ కృష్ణుడు బోర్లా పడ్డాడనే ఆనందంతో మహారాజు నందుడు గనక, నందుడు మహారాజు గనక, యశోద రాణి గనక ఓ ఆవు నేతితో బొబ్బట్లు తయారు చేయించేశారు. బాలకుండు దికిలబడ నేర్చన ని జన్మ నక్షత్రమందొక్క నాడు నందు పొలతి వేడుకతోడ వాదిత్ర గీతారవంబు చల్లగా పొరుగు వేతల జీరి వారికి నన్నంబు చీరలు అడిగినట్టులిచ్చి బాలు దియ్య మెసగా పానుపుపై చేర్చి జనని కొడుకు మరచే సంభ్రమమునా. ఎన్నాళ్ళయింది మా బాబు పుట్టి, ఇన్నాళ్ళటికి బోర్లా పడ్డాడు, అంచేత బోర్లా పడ్డాడు గనక మంచి ఉత్సవం చేద్దామనే ఉద్దేశంతో తల్లి బొబ్బట్లు చేయించింది. పిల్లవాడిని దాని మీద అలా పడుకోబెట్టి తీసింది. ఆ తర్వాత పిల్లవాడు పేరంటానికి ఇబ్బంది కలిగిస్తాడేమోనని పాలిచ్చి పడుకోబెట్టింది ఉయ్యాల్లో. ఇక్కడే ఉంది రహస్యం అంతా. అసలు నిజానికి ఈ ఉత్సవం దేనికి చేస్తున్నారు? కృష్ణుడు బోర్లా పడ్డాడు గనక, ఈ కృష్ణుడు బోర్లా పడ్డాడని బొబ్బట్లు వేసి మంచి ఉత్సవం చేసి పండగ చేస్తూ పిల్లవాడు మెలకుగా ఉంటే ఈ పండగ సరిగ్గా జరగనివ్వడని ఆయన్ని మాత్రం నిద్రపుచ్చింది ఆవిడ. ఫంక్షన్ ఆయన కోసం, కానీ ఆయన ఉంటే టెన్షను, అందుకని ఆయన పడుకోవాలి. కాసేపు పాలిచ్చి పడుకోయే, ఇప్పుడు నేను ఉత్సవం చెయ్యాలి అని ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. ఇంతకీ ఏమిటి ఉత్సవం అంటే? అంటే ఎప్పుడైనా పిల్లలు బోర్లా పడినప్పుడు ఊళ్ళో ఉన్న 35లందరినీ పిలిచి 35లకి పసుపు కుంకాలు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, జాకెట్ గుడ్డలు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి. ఇంకా తక్కిన ఊళ్ళో వాళ్ళందరికీ 35లకి అయితే ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. అందరికీ కలిపి భోజనాలు పెట్టే కార్యక్రమం ఉన్నది వాళ్ళు ఆ రోజుల్లో. ఊళ్ళో అందరికీ భోజనాలు పెట్టేవారు, ఉన్న వ్రేపల్లే చిన్నది కనుక. కాబట్టి ఈ విధంగా ఆవిడ భోజనాల కార్యక్రమం పెట్టి ఆ భోజనంలో అందరికీ కూడా ఇదిగో మా బాబుని పడుకోబెట్టి బొబ్బట్లు భలే రుచిగా ఉంటాయి సుమా అని చెప్పి అందరికీ 2-3 నేతి బొబ్బట్లు వేసి నేతులలో ముంచుకు తినాలి బొబ్బట్టు ఎప్పుడు కూడా. అంతేగాని నెయ్యి లేకుండా బొబ్బట్టు తింటే అది అసహ్యం, అనారోగ్యం. వాళ్ళందరి చేత తినిపించింది, చీరలు ఇచ్చింది, నగలు ఇచ్చింది, రకరకాల కబుర్లు చెప్పింది. వాళ్ళంతా, మీ బాబు ఎంత ముద్దుగా ఉంటాడో నమ్మా, బోర్లా పడితే ముద్దుగా ఉంటాడు, అబ్బాబ్బాబ్బా, అసలు ఆ బాబుగారు ఏం చేసినా లీలలే అని తెగ పొగిడడం మొదలెట్టారు. దిష్టి తగులుతుంది, ఎక్కువ పొగడకుండమ్మా అంది ఈవిడ. ఈ కబుర్లలో, ఈ ఉత్సవంలో, ఈ ఆడవాళ్ళ యొక్క కబుర్లో కూడా అన్ని మర్చిపోయింది. అసలు నలుగురు లేడీస్ చోట దగ్గర కబుర్లు చెప్పుకుంటే లోపల అన్నం చిమిడిపోతుందని నేను అనలేదు, వ్యాసుడు చెప్పాడు, మళ్ళీ నా మీద పడకండి. ఈ హడావుళ్ళేమో కృష్ణుడు అనేవాడు ఉన్నాడని, ఆయన నిద్రపోతున్నాడని మరిచిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మెల్లిగా కృష్ణుడు లేచాడు. అలా కళ్ళు విప్పాడు, విప్పి చూసి కేరమని ఏడ్చాడు, పాలివ్వోయి అని, పాలివ్వమ్మా పాలియ్యి తల్లి అని ఏడ్చాడు, అమ్మ వస్తుందా లేదా అని. ఆవిడ అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేదు, ఎంతమంది జనం అందులో మొత్తయిదువులు. ఒక ఆవిడ వచ్చి, మన్నే మా ఆయన చేయించాడు ఎంత గొప్ప గొలుసు అని ఒక ఆవిడ, కంచి పట్టు చీరని ఒక ఆవిడ, ఆరని పట్టు చీరండి అని ఒక ఆవిడ, ఏవో చెప్పుకుంటున్నారు కబుర్లన్నీ. ఈ హడావిడిలో పడి జనాన్ని కొడుకు మరచి సంభ్రమమున అన్నారు. పోతనగా చక్కని పదం రాశారు, జనని కొడుకు మరచే. ఆ తల్లి కొడుకును మర్చిపోయింది, ఎందువల్ల సంభ్రమమున హడావిడిలో పడి. భగవంతుడి లక్షణం ఏంటో తెలిసిన ఇందులో అంతరార్థం, ఒక్కసారి మనం ఆయన వెంట పడితే, తండ్రి నువ్వే దిక్కని వెంట పడితే, ఆ తర్వాత మనం ఆయన్ని మర్చిపోయిన ఆయన మనల్ని వదలడు. ఆయన ఒకసారి ఆయన వెంట పడాలంతే, ఇక యావజ్జీవితం భారం ఆయనది. ఇప్పుడు యశోద తల్లి అనే వంకతో ఆయన వెంటబడింది, ఆ తర్వాత ఆవిడ మర్చిపోయినా, నువ్వు నా తల్లిని అన్నావుగా, నా వెంటబడ్డావుగా, పాలిచ్చావుగా, ఈ రుణం తీర్చుకోవడం కోసం యావజ్జీవితం నీ వెంటబడతా, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను తల్లో అన్నాడు. అందుకని ఆవిడ ఆకర్షించడం కోసం ఏం చేశాట, ఏడవడం మొదలెట్టాడు. అయినా ఆవిడ పట్టించుకోలేదు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ప్రసాదం తినకపోతే ఏమవుతుందో చూశారు కదా మీరు, వాడ వాడ ఒలిగిపోలా. భగవంతుని వ్రతం చేస్తున్నప్పుడు ఆ వ్రతం మీదే నిష్ట ఉండాలి, ప్రసాదం మీదే నిష్ట ఉండాలి. ఒకవేళ దాన్ని మరిచిపోతే దానికి తగిన ఫలితం అనుభవిస్తాం. ఇప్పుడు కృష్ణుడు బోర్లా పడితే బొబ్బట్లు వేసి చేసే కార్యక్రమం అంతా ఒక వ్రతం, ఆ వ్రతాన్ని ఇప్పుడు మరిచిపోయింది తల్లి, ఎందువల్ల, అసలు ఈయన్నే చూడడం లేదు గనక. అందుకని ఈ వ్రతం కాసేపు పాడు చేద్దాం అనుకున్నాడు ఆయన. కేవలం వ్రతం పాడు చేయడమేనా, వ్రతం పాడు చేయడం వారికి ఏం సరదా కాదు, ఇంకొక అంతరార్థం కూడా ఉంది. ఆ పక్కనే ఓ బండి ఉన్నది, అది నిజానికి బండి అంటే బండి కాదు, కంసుడు పంపగా శకటాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు బండి రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి అది బండేనేమో అన్నట్టుగా నటించాడు. అది బండి అనుకుని ఏం చేశారట, నందుడు మొదలైన వాళ్ళు దాంట్లో కొండలు పెరుగులు పాలు పెట్టారట, అప్పుడప్పుడు ఊళ్ళో వాళ్ళకి పంచి పెట్టడానికి. దాని మీద ఇంకా రకరకాల పదార్థాలు పెట్టారు, అవన్నీ పెట్టించుకుని బండి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు, కృష్ణుడు నిద్రపోతున్నాడు, ఈ యశోద మొదలైన వాళ్ళంతా వాళ్ళ ఇంటి పనుల్లో ఉన్నారు, వాళ్ళంతా హడావిడిలో ఉండగా ఎవరికి తెలియకుండా గుట్టు చొప్పుడుకోకుండా నా బండి కాడితో ఒక్క నొక్కు నొక్కి ఈ పిల్లవాడిని గొక్క తిప్పుకోకుండా చంపేసి ఆ తర్వాత కంసుడి యొక్క సత్కారాలు పొందుతాను అనుకుని ఆ బండి రూపంలో ఉన్నవాడు కొంచెం కొంచెం కదిలొస్తున్నాడు అనమాట. అప్పుడప్పుడు చూడండి ఉపన్యాసం మధ్యలో కొంతమంది కెమెరా దగ్గరకు వస్తారు విభూతి పూసుకుని, అలాగా ఈ బండి కొంచెం కొంచెం రావడం మొదలుపెట్టింది. కృష్ణుడు చూశాడు, ఓహో శకటాసురా, కంసమిత్ర, హింసించడానికి నా దగ్గరికి బండి రూపంలో కొంచెం కొంచెం వస్తున్నావా, ఇటు మా అమ్మకి సరదాగా ఒక లీల చూపించినట్టు ఉంటుంది, వ్రతంలో నన్ను మర్చిపోయినందుకు వ్రతం పాడు చేసినట్టు ఉంటుంది, నీ అంతం చూసినట్టు ఉంటుంది, నా మహిమని పిల్లలకి చూపించినట్టు ఉంటుంది అనుకుని ఏడుస్తూ కాలెత్తాడు. మెల్లిగా ఏడుపు నటించి కాలెత్తాట, నిదురిన చిన్న శిశువా కొన్ని కిదుక్కుచు చన్నుగోరి కెర్రల్లి కెసలయ్య విలసం మృదు చక్ర చాపరేఖాస్పద పదమున తన్నె నొక్క బండిన్ దండిన్. ఈ నిద్రపోతున్న పిల్లవాడు ఆ బండికేసి చూసి కేరకేరమని ఏడుస్తూ ఆ ఏడవడంలో కూడా మళ్ళీ మధ్య మధ్యలో లక్ష్మీ లక్ష్మీ అన్నట్టుగా ఉందట ఏడుపు, కేరకేరు కాదు, సిరీ సిరీ అంటున్నట్టుగా ఉందట. ఆయన ఏడుస్తూ ఉంటే కూడా ఆ ఏడుపులో లక్ష్మిని తలుచుకుంటాడు, ఎందుకంటే ఆవిడ లేకుండా ఏ అవతారం కుదరదు, సంపూర్ణ అవతారం ఉండదు. అమ్మవారు లేకపోతే, అమ్మవారు లేకపోతే అయ్యవారి పని లేదు, ఉడక్కే అమ్మ ఉంటేనే ఆయన ఏ పనైనా చేస్తాడు, మేమిద్దరం ఒకటే. అందుకని ఎప్పుడు కూడా మంచి భర్త భార్య కోసం ఏడవాలి, అలాగే ఉత్తమురాలైన భార్య కూడా భర్త కోసం ఏడవాలి. ఆ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పెంచుకోవడం ధర్మం, అది లోకానికి చెప్పడానికి. ఏడుస్తున్నప్పుడు కూడా మామూలు పిల్లలైతే ఉంగ ఉంగ అంటే సిరి సిరి అని ఏడవడం మొదలెట్టాడు, అది భర్త అంటే అలా ఉండాలి. దిక్కుమాల మొగుళ్ళు కొంతమంది ఉంటారు, పెళ్ళయ్యాక పెళ్ళాన్ని పట్టించుకోకుండా ఏడిపించేవాడు, వాడు ఒక మొగుడేనా అన్నారు, నేను అలా వ్యాసుడు అన్నాడు. అందువల్ల చక్కగా సిరి సిరి అని అనుకుంటూ ఆయన కాలెత్తేట. ఆ కాలు ఎటువంటి కాలండి, అందమైన బుల్లి పాదం. శ్రీకృష్ణుడు అప్పటికి 27 రోజులు బాబు. ఆ బాబుగారి పాదం కోమలంగా ఎర్రగా తామర పువ్వులో ఉంది, అప్పుడే వికసించినటువంటి పుట్టిన చిగురాకులో ఉంది. ఆ కాలిలో ఏమున్నాయి, అరికాళ్లలో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం, ఇటువంటి చిహ్నములు, శుభ చిహ్నములు ఉన్నాయి. అందుకని కెసలయ్య చిగురుటాకు వలె విలసత్ ప్రకాశిస్తున్న మృదు మృదువైన చక్ర చాప రేఖాస్పద పదము, చక్రం ధనుస్సు వంటి శుభ చిహ్నములు కలిగిన ఈ పాదం ఎత్తి ఆ పక్కనున్న బండి మీదకొస్తున్న బండిని శకటాసురుణ్ణి ఒక్క తన్ను అలా తన్నాడు. ఆ బుజ్జిబాబు గారు తన్నితే నిజానికి కాలు కదిపోవాలా? ఆయన పాదం పువ్వులా మెత్తగా ఉందని చెప్పానా? అలాంటి మెత్తగా ఉన్న కాలెత్తి బండిని తన్నితే ఆ బండి పని అయిపోయింది. ఆయన తన్నిన తన్నుకి పైకి ఎలా మెత్తగా ఉంటుంది, కానీ రాక్షసులకి అది భయంకరం, మనలాంటి వాళ్ళకి మృదువు. కృష్ణుడు మన దగ్గరకు వస్తే ఆయన పాదాలు ముట్టుకుంటే కోమలంగా ఉంటాయి, మనం భక్తులం గనక. పాపాత్ములకు ఆ పాదాలు ఉన్నాయే అతి భీకరంగా కరుకుగా ఉంటాయి. అందుకే ఆయన కాలెత్తి తనగానే శకటం ముహరితం నిన్న దివి ప్రకటం వై యగసి ఇరు శుభరమున గండ్లున్ వికటంబుగబడిగూలను అకటాయని గోప బృందమాశ్చర్యపడం. ఒక్కసారి శ్రీకృష్ణుడు ఒక్క తన్ను తనడంతో ఆ బండి రువ్వున పైకి వెళ్ళిపోయిందిట. ఆ పైకి వెళ్ళిపోవడం కూడా బండి ఎలా వెళ్ళిందో తెలుసా, గిరా 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 తిరుగుతూ పల్టీలేసుకుంటూ పోయింది. 14 మైళ్ళు ఆకాశంలో పైకి ఎగిరి అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. ఆ పడ్డంతో చక్రములు విరిగో పక్కన పడిపోయాయి, చక్రములకు ఉన్నటువంటి కడ్డీలు ఆ కమ్మీలు ఇరప కమ్మీలు విరిగో చోట పడ్డాయి, కాడి విరిగిపోయింది, అందులో ఉన్న కొండలన్నీ కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయాయి, సరస పదార్థములు వ్యర్థమైపోయాయి. ఆ బండి తుక్కు తుక్కు ముక్కలు ముక్కలైపోయాయి అనమాట. ఒక దెబ్బకి ఏ ముక్కకా ముక్క చల్లా చెదరైపోయింది అంతే ఢామ్ అనే శబ్దంతో. అప్పుడు ఆ బండి పైకెగిరి కింద పడినప్పుడు పుట్టిన శబ్దముతో ఆ గోకులం అంతా ఒక్కసారి మారుమోగిపోయింది, ఇల్లంతా కదిలిపోయింది. ఎక్కడో ఫంక్షన్లో ఉందేమో పాపం యశోదాదేవి, అప్పుడే ఒక ఆవిడ కొంగుచ్చుకుని ఈ చీర అంచు ఎంత ఉంటుంది అంటోంది. అంచేమిటి, టక్కన కింద పడిపోయింది ఆవిడ స్పృహ తప్పిపోయి ఈ శబ్దానికి. ఆ తర్వాత కంగారు పడిపోయి అందరూ పరుగు పరుగున ఎక్కడి నుంచి వచ్చింది శబ్దమా అని వెతుక్కుంటూ వస్తే కృష్ణుడు పడుకొని ఉన్న ఉయ్యాల పక్కనే బండి ముక్కలై పడి ఉన్నది, చల్లా చెదరయ్యింది, అందులో ఉన్న పదార్థాలు వ్యర్థమైపోయాయి అనుకుని ఉలిక్కి పడొచ్చారట అక్కడికి. అమ్మ బాబోయన కృష్ణుడు ఏమైపోయాడో, బండి పడిపోయింది, ఈ బండి గాని మా కృష్ణుడి వీపు మీద పడిందేమో, ఉయ్యాల మీద పడిపోయిందేమో, మాయదారి పిచ్చిదాన్ని ఈ ఫంక్షన్లో పడిపోయాను, ఈ పేరంటాల మీద పడ్డాను తప్ప నా కొడుకుని పట్టించుకోలేదు తల్లో అని ఏడ్చుకుంటూ యశోదొచ్చింది. తీరా చూస్తే ఉయ్యాల్లో అలా నవ్వుతూనే ఉన్నాడు ఆయన. ఆవిడకి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టయిందిట. ఆ దేవుడికి ఆపాడాడమ్మోయ్, ఉన్నాడు విష్ణువు, సందేహం లేకుండా ఉన్నాడమ్మా, విష్ణుమూర్తి లేకపోతే ఈ పిల్లాడు ఎలా బతుకుతాడు. అమ్మ ఈ బండి ఎలా లేచింది, ఎలా కింద పడింది, ముక్కలైపోయింది, ఇంత ముక్కలైపోయిన బండి పక్కన పడినా పిల్లవాడు మాత్రం ఏమాత్రం వాపోవడు, వెరవడెట్టివాడో ఇతడు, అసలు వాపోడు భయపడ్డు, వీడు ఎటువంటి వాడు అనుకుంటూ ఉండగా పరుగు పరుగున అక్కడికి చిన్న పిల్లలు వచ్చారు కొంతమంది. ఈ పిల్లలు పక్కనే ఆడుకుంటున్నారులేండి వాళ్ళు, వాళ్ళ క్రికెట్ వాళ్ళది. ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లలు వచ్చి మేము చూశాంగా అన్నారు. అప్పుడు నందుడు, యశోద, గోపికలు, గోపాలకులు ఏమి చూశారు అని అడిగారు. ఈ పిల్లాడు ఇందాక ఆకలితో ఏడ్చాడు, ఏడ్చి కాలెత్తి ఈ బండిని తన్నాడు, ఈ బండి కూడా ఆయన ఉయ్యాల దగ్గరికి పాక్కుంటూ వచ్చిందమ్మా యశోదమ్మ. అప్పుడు ఈయన తన్నగానే ఈ బండలా పైకి వెళ్ళిపోయింది, కింద పడిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది, మేము చూసాం అనగానే వాళ్ళంతా పక్కపక్కనవి మీ మొహంలో ఉంది అన్నారు. బాలుండెక్కడ బండి ఎక్కడ.